గణపతి అది కదా ఇప్పుడు చెప్పాలిగా. కింద పెట్టి మైక్ పైక్ పెట్టి ఇంకా దిగి ఇంతవరకు దిగిపోయింది. ఇంకా దింపేయండి, నాకు చేయనంత వరకు దింపేస్తే ఇంకా పైకెత్తితే వాళ్ళకి హాయ్. మీకు కావాల్సింది అడగండి అమ్మా, మీ ఫీల్డ్ అది బాగా తెలియదుగా. అంటే సంస్కారం ఒకటి చెప్తే చాలు, సంస్కారం యొక్క ప్రాముఖ్యత చెప్పాలా? అదే దానికి పూర్ణాలు ఇది అందరి దగ్గర ఉందా? ఇది అందరి దగ్గర ఉంది చూసారా? అంటే అన్ని ఉన్నాయా అని ఇది ఇప్పుడు దీని పూర్ణం జరిగింది కదా. అంటే దగ్గర పెట్టుకున్నా రెండు మూడు ముఖ్యమైనటువంటి సూచనలు గమనించుకోండి. మొదటిది ఏమిటి అంటే, రానున్న 5 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలో
అందరికంటే ముందు స్థానంలో ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఈ క్షణంలో ఎలా ఉంది అన్నది ముఖ్యం కాదు. మీరు పేపర్స్ చూసి ముఖ్యంగా సాఫ్ట్వేర్ యాంగిల్లో కనుక మీరు ఆలోచించగలిగితే నేను చెప్పింది మీకు సంభవమే అని అర్థమవుతుంది. కానీ సంభవము అని నేను అంటలేదు, జరిగి తీరుతుంది అంటున్నాను. అది నేను అంటలే, గురువులు అంటున్నారు. దానికి ఈనాటి సమావేశము చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతోంది. ఏమిటి ఆ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అంటే, ఒకప్పుడు భారతదేశాన్ని రత్న గర్భం అనేవాళ్ళం. ఎవరి మీద మనం ఆక్రమణ చేయలేదు. తక్షశిల, నలాంద లాంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోయినా కూడా దేశ విదేశాల నుంచి ఆ తక్షశిల, నలాంద యూనివర్సిటీస్ లో చదువుకోవటానికి విదేశాల నుంచి చాలా మంది మన దగ్గరికి వచ్చేవారు. 21 బంగారముతో చేయబడినటువంటి సూర్యుని దేవాలయాలు ఉన్నవి అని హ్వేన్ సాంగ్, చైనా నుంచి వచ్చినటువంటి ఒక విదేశీ యాత్రికుడు రాశాడు. తిరిగి ఆ స్థితికి మనం తీసుకెళ్లాలి భారతదేశాన్ని. 4 విశేషమైనటువంటి విజ్ఞానాలు భారతదేశంలో రూపుదాల్చుకోబోతున్నాయి. చాలా జాగ్రత్తగా విని, ముఖ్యంగా పేరెంట్స్, చిల్డ్రన్, ముఖ్యంగా డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా దీన్ని విని అర్థం చేసుకోండి. 4 రకాలైనటువంటి సైన్సెస్ రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో రూపుదాల్చుకోబోతున్నాయి. మొట్టమొదటి సైన్స్ ఏంటంటే సౌండ్ టెక్నాలజీ. సౌండ్ టెక్నాలజీని మన భారతదేశపు యొక్క వేద వాంగ్మయంలో మంత్రశాస్త్రము అని పేరు. మంత్రశాస్త్రము అంటే మనకి నచ్చదు, అంతేత దానికి పేరేంటి ఇప్పుడు? సౌండ్ టెక్నాలజీ. అది ఈనాడు ఒక విశేషమైనటువంటి దీక్షగా తీసుకోబోతున్నారు మీలో చాలా మంది. మీలో చాలా మంది తీసుకోబోతున్నారు అంటలో నా ఉద్దేశం ఏంటి అంటే, దీక్ష మాత్రం నేను అందరికి ఇచ్చేస్తా. రెగ్యులర్ గా 25 వరకు ఎవరు చేస్తారో వాళ్ళు దీక్ష తీసుకున్నట్టు. దీక్ష తీసుకోవటం అంటే నేను చెప్పాను మీరు విన్నారు కాదు. దీక్ష అంటే ఏమిటి? మీరు 25 వరకు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మంత్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఏమిటి ఈనాటి యొక్క స్పెషాలిటీ? ఎందుకు ఈ రోజే మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అంటే, ఇటువంటి రోజు మళ్ళీ 400 సంవత్సరాలకి మాత్రమే వస్తుంది. అంటే మళ్ళీ ఇలాంటి దీక్ష సౌండ్ టెక్నాలజీలో మానవ జాతికి ఏ గురువైనా అందచేయదలుచుకుంటే హీ కెనాట్ డూ ఇట్. మళ్ళీ ఎప్పుడు చేయగలడు? 400 సంవత్సరాల తర్వాత మాత్రమే దీన్ని చేయగలడు. ఈనాడు దీక్ష తీసుకుంటున్నటువంటి వ్యక్తులకు ఒక బోనస్ ఉంది. ఎందుకంటే 1 కంటే 1 ఫ్రీ అన్నటువంటి యుగంలో ఉన్నాం మనం. ఆ రోజుని మరి తప్పదు కదా. అంచేత బోనస్ ఏంటి అంటే, ఇవాళ మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు గురు పూర్ణిమ వరకు పొద్దున్న సూర్యోదయ కాలంలో సాయంత్రము సూర్యాస్తమయ కాలంలో ఈ మంత్రాన్ని మీరు ఎంతమందికైనా ఇవ్వవచ్చు. పాయింట్ అర్థమైనా? మీరు కూడా గురువులైపోతారు. పెర్మనెంట్ గురువులు కాదు సుమా. ఎప్పటి వరకు మీరు గురువులు? గురు పూర్ణిమ వరకు గురువులు మీరు. ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో, మంత్ర విజ్ఞానం మీద, భారతీయ సంస్కృతి మీద, భారతీయ ఋషి పరంపర మీద, మన వేద విజ్ఞానం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకుని ఈ రోజు నుంచి మళ్లీ గురు పూర్ణిమ వరకు ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న మీరు మంత్రదీక్ష ఇవ్వవచ్చు. ఎవరు అడిగితే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా టైం మాత్రం ఒకటి. ఎప్పుడు చెప్పాను నేను, సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో. ఇది నేను మీకు ఇచ్చేటటువంటి మొదటి దీక్ష బోనస్ పాయింట్. ముందు ఫ్రీగా మీకేమొస్తుందో చెప్తే తర్వాత మీకేం రాబోతోందో, ఏం సాధన చేయాలో చెప్తాను. ఇది అందరికీ అర్థమైందా? నా మాట వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అర్హత ఉన్నది. ఈ అర్హత ఉన్నది కనుకే మీరు ఈ మాటలు వింటున్నారు. అంచేత నాకు అర్హత ఉందా లేదా మాస్టర్ అని మళ్ళీ నడక్కండి. మీకు అర్హత ఉన్నది. మీకు మాత్రమే కాదు, మీ ద్వారా రేపు 15 రోజుల పాటు దీక్ష తీసుకునే వాళ్ళు కూడా గురువులే. అంటే మన శరీరంలో రక్తనాళాలు ఎలాగోతే బ్రాంచ్ 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 గా వెళ్ళిపోతాయో, మీ నుంచి ఈ మంత్రము లక్ష్మీ గణపతి మంత్రము సమస్త విశ్వానికి వెళ్ళాలి. ఇది ఏ సైన్స్ అని చెప్పాను నేను మీకు, సౌండ్ టెక్నాలజీ. మంత్ర విజ్ఞానము తిరిగి భారతదేశంలో రూపుదాల్చుకోబోతోంది. రెండవ సైన్స్, ద సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి దైవీ శక్తులు ఉన్నాయి. వాయు, వాయుదేవుడు, అగ్ని, అగ్నిదేవుడు, నీరు, జలదేవత లేక వరుణుడు. భావం అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? మన ఋషులు చెప్పినటువంటి దేవతలు ఈనాడు చదువుకున్నటువంటి బుర్రలేనటువంటి వ్యక్తులు అన్నటువంటి అనుకునేటటువంటి దేవతలు కారు వాళ్ళు. ప్రకృతిలోని శక్తులు, ఎలక్ట్రిసిటీ ఎలాగ శక్తో, మన ఋషులు ఏం చెప్పారు అంటే 5 దేవతలు ప్రకృతిలో ఉన్నారు. మొట్టమొదట దేవత ఏంటి అంటే పృథ్వీ. ఏంటి పృథ్వీ యొక్క విశేషం? మీరు ఏ విత్తనమైనా వేయండి, ఆ విత్తనం నుంచి ఏమొస్తాయి? అనేక విత్తనాలు వస్తాయి. మీకు అర్థమైందా ఆ పాయింట్? ఆ చమత్కారం అర్థమవుతోందా మీకు? పృథ్వీ తత్వం మీ కంటి ముందదంతా కనిపిస్తోంది కనుక ఈ చమత్కారాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే ఒక్క విత్తనం నాటండి, మీరు ఎన్ని విత్తనాలు వస్తాయి? అనంతం. ఆ విత్తనాలు నాటుకుంటూ వెళ్ళండి, ఆ విత్తనాలు నాటుకుంటూ వెళ్ళండి, చివరికి మనకి స్థలం మిగలదు. ఈ చమత్కారము పృథ్వీలో ఉన్నది. పృథ్వీ త్వయాధృత లోక దేవిత్వం విష్ణునాధృత త్వంచధారయ మాం దేవి పవిత్రం కురుచాసన. మనకి నాటుకోవటం కనుక వస్తే ఖచ్చితంగా డబ్బుని, వనరుల్ని చెట్టు నుంచి కోసుకోవచ్చు, బంగారాన్ని చెట్టు నుంచి కోసుకోవచ్చు. మనకు ఆ సైన్స్ తెలియదు కనుక రాదనుకుంటే అట. ఒకప్పుడు ఆకాశంలో ఎగరటం అసంభవం అనుకునేవాళ్ళు, మరి ఇప్పుడు ఎంత తొందరగా ఆకాశంలో ఎగరగలమా అని గొడవ. పృథ్వీ యొక్క శక్తి, పృథ్వీ యొక్క మల్టిప్లికేషన్ పవర్ ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి సైన్స్ మీరు నేర్చుకోబోతున్నారు. సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్, ఇవొకేషన్. అర్థమైనా? పృథ్వీలో నాటారు, ఇన్వోక్ చేశారు. ఇన్వోక్ చేయటం అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో, నిద్ర లేపటం. అంచేత ఎప్పుడైతే పృథ్వీలో మీరు విత్తనం నాటి పృథ్వీ యొక్క శక్తిని లేపారు, లేపగానే ఏమైంది? పృథ్వీ రియాక్ట్ అయింది. ఇవొకేషన్ రియాక్ట్ అయ్యి ఏం చేసింది? పండిస్తోంది. ఆ విజ్ఞానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. పృథ్వీతత్వమే కాదు, జలతత్వము. జలతత్వంలో ఉన్నటువంటి తమాషా ఏంటి? పృథ్వీతత్వంలో మీరు విత్తనం నాటండి, కానీ నీరు పోయి లేదనుకోండి, నీరు వచ్చేది కదా. ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్. ఇప్పుడే ఎందుకు రావాలా? పాయింట్ అర్థమవుతోందా? నీరేం చేస్తుంది? విత్తనంలో దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. విత్తనం లేకపోతే ఏమవుతుంది, బురద అవుతుంది అది. కానీ ఏదైనా విత్తనం ఉందనుకోండి, పక్క పక్కనే నాటాం, ఓ మామిడి టెంక నాటాం, పక్కనే అరటి చెట్టు వేసాం, నీళ్లు పోసాం, నీళ్లు పోస్తే ఏమవుతుంది, మామిడి చెట్టు నుంచి మామిడి టెంక నుంచి మామిడి పళ్ళు వస్తాయి, అరటి చెట్టు నుంచి ఎక్కడున్నాయవి, పక్క పక్కనే ఉన్నాయవి కాదా. మీకు ఆ మ్యాజిక్ అర్థమవుతుందా? అందులో ఉన్నటువంటి మిరకిల్ మీరు అసలు చూడగలిగితే అసలు మీకు ఆశ్చర్యం వేయాలి. వాట్ ఈస్ దిస్? మేము ఇంత చిన్న టెంకర్ నాటాం, నీళ్లు పోసాం, ఏమైపోతుంది అంటే చమత్కారాలు మీకు చూస్తాం కాదు. అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైన ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైవ మన్యశృణోతి శ్రుత్వాప్యనం వేదన చైవ కశ్చిత్. ఏంటో మాస్టర్ సంస్కృతంలో చెప్తే ఎట్ట, పోనీ తెలుగులో చెప్తా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైన, మనం ఏం చేస్తాం ఆశ్చర్యంగా ఈ చెట్లు ఈ పువ్వులు ఆశ్చర్యమే కదా. విత్తనం నాటే ఎంత వచ్చింది మీకు ఆశ్చర్యం, ఎందుకు అనిపించడం లేదో తెలుసా, అలవాటైపోయింది మీకు. అందువల్ల అందులో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ అర్థం అవటల్లే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైన, పశ్యతి అంటే చూస్తారట, ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య, ఇలాగా చూసారా ఎంత మ్యాజిక్ జరుగుతుందో అని ఇంకోడెవడు అంటాడట నా లాంటి వాడు పిచ్చివాడు. విత్తనం వేస్తే చెక్కవదా, అదేమైనా ఆశ్చర్యమా? మీరు ఆలోచించండి, అది ఆశ్చర్యమోనో కాదో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద మిరకిల్లో మనం బతుకుతున్నాము. చిన్న విత్తనం, మహావృక్షం. ఆశ్చర్యవచ్చైవ మన్యశృణోతి, ఇదంతా చూడనటువంటి వాళ్ళు పరస్పరం చెప్పుకుంటారు, వింటారట. కానీ ఎవరికి కూడా అసలు అదా ఎందుకు అవుతుందో తెలియదు అన్నాడు. తెలుసా మనకి ఎలా అవుతుందో? తెలీదు. ఇంచేత పృథ్వీతత్వము మల్టిప్లికేషన్. నీరేం చేస్తుంది? దానిలో ఉన్నటువంటి సంస్కారాలను బయటకు తీస్తుంది. మామిడి టెంకలో ఉన్న మామిడి సంస్కారాలను బయటకు తీస్తుంది. అరటి చెట్టులో ఉన్నటువంటి అరటి పళ్ళ సంస్కారాలను బయటకు తీస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలను బయటకు తీయాలంటే మీరు దేన్ని వాడాలి? నీళ్లు వాడాలి. మీకు అర్థమవుతుందో చెప్తున్నది? నీరు వాడకుండా, అందుకని యజ్ఞం చేస్తున్నప్పుడు మనం కలశ స్థాపన చేస్తాం. ఆ కలశం ఎందుకు అంటే నీరు మనం ఉపయోగించుకోవడం తెలియాలి. ఉపయోగించుకుంటే ఏమవుతుంది, మీరు ఏ సంస్కారాలు నాటుకుంటారో ఆ సంస్కారాలు బయటకు వస్తాయి. యాజ్ యూ సో షల్ యూ రీప్. మీరు ఎలా నాటుకుంటారో అలాంటి సంస్కారాలు వస్తాయి. క్యారెక్టర్ బిల్డింగ్. పుట్టినరోజు సంస్కారం ఇవాళ జరుపుకున్నారు, దానికి యాంగిల్లో చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. ముందు పృథ్వీతత్వాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు. పృథ్వీతత్వం అంటే ఏంటి? దిస్ బాడీ. కానీ ఈ బాడీ సర్వైవ్ అవ్వాలి అంటే, దానికి న్యూట్రియంట్స్ కావాలి అంటే జలతత్వం కావాలి. జలతత్వం ఏంటి? బ్లడ్. నెత్తురులో ఏందే న్యూట్రియంట్స్ రాదు కదా. పాయింట్ అర్థమవుతుందా అందరికి? చేత పృథ్వీతత్వము జలతత్వము. దీని తర్వాత ఏంటి? అగ్ని. జఠరాగ్ని లేదనుకోండి, ఆలోచన అగ్ని లేదనుకోండి, ఫైర్ ఆఫ్ ఎన్థూజియాజం, ఉత్సాహం లేదనుకోండి, ఏంటి మాస్టర్ మేము ఎప్పటి నుంచి కూర్చున్నామో తెలుసా? మీరు వదిలేస్తే మేము వెళ్ళిపోతాం కదా. మరి ఉత్సాహం తెచ్చుకోండి, వదలటానిక మిమ్మల్ని రమ్మన్నది. ద సైన్స్ ఆఫ్ ఇన్వకేషన్ అండ్ ఇవోకేషన్. అగ్ని దేవుణ్ణి, మీలో ఉన్నటువంటి అగ్ని దేవుణ్ణి ఎలా లేపాలి అనేటటువంటిది ఈ యజ్ఞ విద్య. యజ్ఞం చేస్తే సరిపోదా, యజ్ఞం ఏం చేయాలి? మీలో ఉత్సాహాన్ని లేపాలి, అగ్నిని లేపాలి. మూడు దేవతలు అర్థమయ్యాయి కదా, పృథ్వీదేవత, వరుణ దేవత, అగ్ని దేవత. ఇది కాక ఇంకో దేవత ఉంది, వాయువు. ఈ అగ్ని కరెక్ట్గా మండాలి అంటే వాయువు కరెక్ట్గా లేకపోతే మండదు. ఆ వాయువుని ఎలా ఉపయోగించుకోవాలి? మనం ఎందుకు బతికున్నాం? శ్వాస పీల్చుకుంటున్నాం కనుక, అవునా కదా. కానీ ఆ మ్యాజిక్ చూడండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం శ్వాస పీల్చుకుంటూ ఉంటాం, కానీ అసలు మనం శ్వాస పీల్చుకుంటాం అన్న సంగతి ఓ ఆస్తమా లాంటి రోగాలు వచ్చేటప్పుడు మనకి తెలియదు, లేకపోతే ముక్కు దిబ్బడేస్తే తెలుస్తుంది ఓహో ఊపిరి పీల్చుకుంటు, లేకపోతే అసలు మీకు తెలియదు మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అది. కానీ ఆ ఊపిరే మీరు బతకటానికి కారణం, ఊపిరి లేకపోతే బతకలేము, అంటే వాయువు లేకపోతే మనం బతకలేము. అంటే మనం అందరం కూడా వాయుపుత్రులమే కదా, వాయువు వల్లే కదా బతికున్నాం. కానీ ఈ శ్వాసను బాగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఎవడు అంటే హనుమంతుడు, కనుక హనుమంతుడిని వాయుపుత్రుడు అంటాం. ఇచ్చంటే ఆ వాయువుని ఉపయోగించుకున్నాడు కనుక, మరి మనం ఉపయోగించుకుంటే మనం అంత శక్తివంతులు అవుతాం. ఎలాంటి శక్తివంతులం? మనోజవం మారుత తుల్యవేగ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం మనసాత్మర. సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఇవోకేషన్ లో పృథ్వీ దేవతని ఎలాగ మనం లేపాలి, జల తత్వాన్ని మనం ఎలా లేపాలి, అగ్ని తత్వాన్ని మనం ఎలా లేపాలి, వాయు తత్వాన్ని మనం ఎలా లేపాలి, ఇదంతా అయ్యాక ఇదంతా దేంట్లో ఉంది, ఆకాశంలో ఉంది. ఈ అగ్ని కానీ పృథ్వీ కానీ వాయువు కానీ ఈ జలము కానీ ఎక్కడున్నాయి, ఆకాశంలో ఉంది. ఈ ఆకాశ తత్వాన్ని ఎలా లేపాలి, ఈ విజ్ఞానము మీరు నేర్చుకోబోతున్నారు. రాబోయేటటువంటి రోజులలో ఖచ్చితంగా ఈ విజ్ఞానం మీకు అందజేయబడుతుంది. ఆ విజ్ఞానం యొక్క ఆధారమే యజ్ఞము. ఈ యజ్ఞములో మనం ఈ ఐదు తత్వాలని లేపుతాం, మంత్ర ప్రయోగం వల్ల వాయు ఆకాశ తత్వాన్ని, ప్రాణాయామం వల్ల వాయుతత్వాన్ని, అగ్నిని విశేషమైనటువంటి సన్నిధులతో వాడుతాం. రకరకాలైనటువంటి సన్నిధులు అంటే తెలుసు కదా మీకు, సన్నిధులంటే ఏంటి, సన్నిధులంటే మీరు కాదు అక్కడి నుంచి రియాక్షన్ రావటంలే. సన్నిధులు అంటే యజ్ఞంలో వేసేటటువంటి కట్టెలు, కట్టెలు అన్నాం యజ్ఞంలో వేసే దాన్ని సన్నిధులు అంటాం. కట్టెలే అవి, కరపుల్లలే. ఎందుకంటే ఒక సైంటిఫిక్ గా కట్టె పుల్లల్ని వాడతాం మనం అగ్ని కోసం. మామిడి పండు, మామిడి ఆకులతో వచ్చేటటువంటి వాతావరణము చాలా అందమైనటువంటి వాతావరణం తయారు చేస్తుంది. కనుక అనేక మంది చేరినప్పుడు వాతావరణంలో కొంచెం ఫ్రిక్షన్ రావచ్చు, కనుక పుణ్యకార్యాలు అవి చేస్తున్నప్పుడు చాలా మంది మనుషులు జమగూడుతున్నప్పుడు మామిడి ఆకుల్ని మామిడి తోరణాలని అందుకు వాడుతాం మనం. ఎందుకు వాడతాం అంటే అది ఫ్రిక్షన్ రానివ్వదు. ఎప్పుడైతే ప్లాస్టిక్ మామిడి తోరణాలు కట్టడం మొదలెట్టామో ఫ్రిక్షన్స్ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే ప్లాస్టిక్ మామిడి తోరణాలు అందం కోసం కట్టుకోండి, అభ్యంతరం లే. కానీ ఇవి కూడా ఉండాలి. ఏవి? మామిడి తోరణాలు చాలా ఉండాలి. ఎందుకు మామిడి తోరణాలు అని చెప్తున్నాం అంటే ఈ సంస్కారాలు చేసుకుంటున్నప్పుడు మామిడి చెట్టు యొక్క కట్టెలు సమిధలుగా వాడితే అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అగ్ని గురించి చెప్పాను, ఇంకా జలతత్వము. నీరుని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు, కానీ మీకు తెలుసు కరెక్ట్ పదునలో రొట్టె చేస్తున్నప్పుడు నీరు వేయలేదనుకోండి, నీరు తక్కువైనా మీరు రొట్టె చేయలేరు. నీరు ఎక్కువ అయితే అది జావ అవుతుంది, అది రొట్టె అవ్వదు, చపాతీ అవ్వదు. అంచేత నీరు ఎంత పరిమాణంలో వాడాలి, కలశంలో పెడతాం మనం నీరుని. 12 ఇటికల రూపంలో పృథ్వీ తత్వాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అంచేత మంత్ర విజ్ఞానం తర్వాత రెండో విజ్ఞానం మీకు అర్థమైంది కదా, ఈ ఐదు తత్వాలను, ఈ ఐదు దేవతలను అగ్ని విద్య ద్వారా అంటే యజ్ఞ విద్య ద్వారా మనం ఉపయోగించుకోబోతున్నాం. దీనికి హిమాలయాలలో ఉన్నటువంటి ఋషులు ఒక విశేషమైనటువంటి, మన భాషలో చెప్పుకోవాలంటే జీవో ఇష్యూ చేశారు. ఏంటా జీవో? మీరు అందరూ కూడా ఎవరైతే ఈ యజ్ఞ విద్య యొక్క దేవతలను ఆహ్వానించి వాళ్ల యొక్క శక్తితో సమస్యలను, సమాజం యొక్క వాతావరణాన్ని మార్చదలుచుకున్నారో, రెండు సంస్కారాలు సామూహికంగా జరుపుకోండి. జన్మదిన సంస్కారము, వివాహ దిన సంస్కారము. అది చేసుకుంటున్నప్పుడు ఇవాళ మనకి టైం లేదు కనుక ఆ యాంగిల్లో చెప్పను, కానీ జన్మదిన సంస్కారం చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జన్మదిన సంస్కారం చేసుకున్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మన ఋషులు మనకి చెప్పినటువంటి సైన్స్ ఏంటంటే, మన శరీరము పంచతత్వాలతో ఏర్పడినది. ఫండమెంటల్స్కి వెళ్తాం. కెమిస్ట్రీ చదువుతున్న వాళ్ళకి తెలుసు, యాటమ్ డిస్కవర్ చేసి దాని యొక్క మూడు ఫండమెంటల్ పార్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎప్పుడు సైంటిస్ట్లకు అర్థమైందో, అద్భుతంగా డెవలప్ అయింది ఆ సైన్స్. అలాగే మన శరీరాలు ఈ ఐదు తత్వాలతో నిర్మించబడి ఉన్నాయి అని వింటాం కాదు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఐదు తత్వాలు? ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, పృథ్వీతత్వం. ఈ ఐదు తత్వాలతో మన శరీరాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఈ ఐదు తత్వాలను నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజు జరిగే లోపల నేను ఎంత విద్య నేర్చుకుంటాను. ఆ విద్య నేర్చుకోవాలి. మీరు యజ్ఞం చేసి ఇంటికి వెళ్ళిపోతే లాభం లేదు. యజ్ఞం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఇది నిరంతరం మీకు గుర్తుండాలి, ఈ శరీరము ఐదు తత్వాలతో నిర్మించబడి ఉన్నది, ఈ ఐదు తత్వాలను నేను ఎలా ఉపయోగించుకోవాలి. అది ద సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఇవోకేషన్. దాన్ని మనం తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే ప్రార్థన ప్రతిస్పందన విజ్ఞానము. మనం ప్రార్థన చేస్తాం, ప్రకృతి ఏం చేస్తుంది? ప్రతిస్పందిస్తుంది. ఈ విజ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. రెండు విజ్ఞానాలు అర్థమయ్యాయి కదా. ఒకటేంటి? మంత్ర విజ్ఞానం. రెండోది ఇప్పుడు చెప్పింది ఏంటి? కాస్త రియాక్ట్ అవ్వండి సార్. ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని మౌనంగా ఉండమని లేదు. మీరు ఎంత రియాక్ట్ అవుతే నేను అంత ఆనందిస్తాను. ఎందుకంటే ఈ పేర్లు మీకు తెలియాలి. మీరు వెళ్ళాక ఇదేదో ఒక ఊకదంపుడు లెక్చర్లా కాదు. దీని తర్వాత ప్రతి పూర్ణమికి ఈ క్లాసులు జరుగుతాయి, ప్రతి అమావాస్యకి ఈ క్లాసులు జరుగుతాయి. మీరు నేర్చుకోండి ఆ సైన్స్ని. సౌండ్ టెక్నాలజీ మంత్ర విజ్ఞానాన్ని కాదు. రెండోది ఏంటి? ప్రార్థన ప్రతిస్పందన, ద సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఎవోకేషన్ నేర్చుకోవాలి మీరు. దీని తర్వాత ఇంకొక విచిత్రమైనటువంటి సైన్స్ ఉంది. ఆ సైన్స్ పేరు ఏంటి అంటే ద సైన్స్ ఆఫ్ సర్వీస్, సేవా విజ్ఞానము. చాలా మందికి వాళ్ళు సేవా విజ్ఞానం పాటిస్తున్నారు అని తెలియదు, తెలియకుండా పాటిస్తున్నారు. ఉదాహరణకి డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ లో జాయిన్ అవటానికి ముందు చాలా కష్టపడతారు వాళ్ళు. ఎంసెట్ పరీక్షలు అవి రాయాలి, రాశాక ఎంబీబీఎస్ చదువుతారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివితే సరిపోవటం లేదు కదా, ఏం చదవాలి? ఎండీ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలి. స్పెషలైజేషన్ చేసినా ఇప్పుడు సరిపోవటం లేదు, అందులో పిహెచ్డి డిఎం చేయాలి. ఎండీ డిఎం అంటే ఒక 7-8 సంవత్సరాల శ్రమ. ఈ 7-8 సంవత్సరాలు వాడు చదువుకుని డాక్టర్ అయ్యాక వాడు ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చుంటాడా లేకపోతే? అది సేవే కదే. సేవ కాదా అది? రోగులకి సేవ చేస్తున్నట్టు కాదా అది? అంటే వాడు ఏం చేస్తున్నాడు? తను నేర్చుకున్నటువంటి విద్యను సేవ చేస్తున్నాడు. సేవ చేస్తే చాలా పెద్ద డాక్టర్ అండి, చాలా మంచివాడండి. అదే వాడు సేవ చేయకుండా డాక్టర్ అవ్వకుండా యాక్టర్ అయ్యాడనుకోండి. చాలా మంది డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్లు అయిపోతూ ఉంటారు కదా. అప్పుడు వాడు డాక్టర్గా సేవ చేయలేడు. పాయింట్ అర్థమైందా? అంతేత వాడు జీవితంలో డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటి? సేవ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యాడు. అయ్యాకేం చేయాలి? ఏదో కంపెనీకి సేవ చేయాలి అవునా? సేవ చేస్తేనే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా డబ్బు ఖర్చు పెట్టిపోయాను, నా ఇంట్లో కూర్చొని నా పనే చేసుకుంటాను అంటే ఏమవుతుంది? వాడు సేవ చేయకపోతే నా దగ్గరకు వస్తారు. మాస్టారు వాడికి ఏదైనా సర్వీస్ ఇచ్చింది అండి అని. సర్వీస్ అంటే సేవ. ద సైన్స్ ఆఫ్ సర్వింగ్. పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవలో విజ్ఞానము లేదు, దెర్ ఈజ్ నో సైన్స్. మీరు మెకానికల్ గా చేస్తున్నారు. దాన్ని ఎప్పుడైతే ఒక పద్ధతిగా చేసి మీరు చెప్పిన సేవ అంద చెయ్యకపోయినా వాళ్ళు మినిస్టర్లు అయిపోతారు కదా. మేము అచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, ఇచ్చేస్తాం, మీకు ఈ సేవ చేస్తాం అంటారు. సేవ చేస్తా ఉన్నారు, వచ్చాక చేస్తారో లేదో. కానీ ఎప్పుడైతే నేను సేవ చేస్తాను అని ముందుకు వచ్చాడో వాడికి ఏ ఇవ్వబడింది? సేవ చేయటానికి తగిన పోస్టు ఇవ్వబడింది. అర్థమవుతుందా మీకు? చెప్పింది అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈ సేవా విజ్ఞానంతో ప్రపంచాన్ని శాసించవచ్చు. మీరు మీ పిల్లలకి అది నేర్పగలిగితే ఎలాగో అలాగే మీరు చేయవలసింది సర్వీసే. ఎవడైనా పొలిటీషియన్ కావచ్చు, వాడు గురువు కావచ్చు. సేవ చేయని గురువుని మనం ఇంట్లో పెట్టి పూజించుకోంగా. సిద్ధి సాయి వాళ్ళని ఎందుకు పూజిస్తాం? మనకి చాలా సేవలు చేస్తున్నాడు కనుక, కాదా? అవునా కాదా? అంచేత ద సైన్స్ ఆఫ్ సర్వీస్ మనం గురువుల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు మన కోరికలు తీర్చేంత స్థాయికి ఎలా ఎదిగారు? బికాస్ ఆఫ్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్. గురువులు మనకి ఎలా సేవ చేస్తున్నారో మనకి అర్థమవుతే, ఆ విజ్ఞానము కనుక మీకు అర్థమవుతే, మీ కోరికలు మీరు చాలా ఈజీగా తీర్చుకోవచ్చు. ద సైన్స్ ఆఫ్ సర్వీస్ అది నేర్చుకోవటానికి ఈనాడు ఈ మంత్రము మీకు చాలా ఉపయోగపడుతుంది. మూడు సైన్స్లు అర్థమే కదా. ద సైన్స్ ఆఫ్ సౌండ్ మంత్ర విజ్ఞానం, ప్రార్థన ప్రతిస్పందన విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఇవోకేషన్. దాని తర్వాత ఏంటి? సేవా విజ్ఞానము. ఈ సేవా విజ్ఞానం యొక్క పరాకాష్ట మీకు ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే, ఈ సర్వీస్ మైండెడ్ పీపుల్లో. కల్కటా బేస్డ్, ఆమె పేరు గుర్తురావటం లేదు, మదర్ థెరెసా కదా, మామూలు అమ్మాయి. కానీ రాజాది నేతలు ఆవిడ వస్తే ఆవిడ ఎక్కడుందో అక్కడికి వచ్చి మాట్లాడేవారు. ఆవిడ వెళ్ళేది కాదు. ఎందుకు? సర్వీస్. సర్వీస్ చేయటం ఎలాగా మనం మర్చిపోయాం. మనం కాకా కొట్టడం ఒకటి అలవాటైంది. భలే మాట్లాడాను లేవండి, బుట్టలో వేసేసాను నేను. ఇది మన భాష ఈనాడు. నా పిల్లల యొక్క భాష వింటూ ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది. నువ్వు బుట్టలో వేయటం ఏంటి, కాకా కొట్టడం ఏంటి? యు నో హౌ టు సర్వ్. నువ్వు సర్వ్ చేయటం నేర్చుకుంటే ప్రపంచం నీకు సర్వ్ చేస్తుంది. చాలా సింపుల్. అది నాటు కోసుకో. నువ్వు సేవ చేయి, ప్రకృతి నీకు సేవ చేస్తుంది. అదేదో సినిమాలో స్థలాలు మార్చుకుంటారు. విష్ణుదేవుడు లక్ష్మీదేవి సినిమా మిశ్ర పెళ్ళం కాబోలు. సేవా విజ్ఞానం అంతా చేసి పాపం లక్ష్మీదేవి అంటుంది, ఇప్పుడు చూసారా ఎంత ఉందో, మనం పొజిషన్స్ మార్చుకుందామా అంటుంది. అంటే లక్ష్మీదేవి ఉద్దేశం ఏంటి? ఆవిడ పడుకుంటుంది, విష్ణు ఏం చేయాలి? సరే అంటాడు. పాపం అమ్మాయికి రాదు, మోసపోతుంది. ఏం జరుగుతుంది? పొజిషన్ ఇటు తల పెట్టుకున్నాడు, ఇటు తల పెట్టి పడుకుంటాడు. అలాంటి సర్వీస్ గురించి నేను మాట్లాడటం లేదు. నిజమైనటువంటి సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సేవా విజ్ఞానం నేర్చుకోండి. అర్థమవుతుంది ఎంత గొప్ప విజ్ఞానమో అది. దీని తర్వాత చాలా అసలైనటువంటి సైన్స్ ఒకటి ఉంది, ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ. అంతఃకరణం అనేటటువంటి పేరు మీరు అందరూ వినే ఉంటారు కదా. విన్నారా? నా అంతఃకరణ. అంతరాత్మ ఒప్పుకోవటం లేదండి. నా అంతరాత్మ, ఆ అంతరాత్మని ఎలా కాంటాక్ట్ చేయాలి అనేటటువంటి ఒక సైన్స్. ఈ నాలుగు సైన్సెస్ రాబోయేటటువంటి సంవత్సరంలో వీలవుతే మనందరి ద్వారా, లేకపోతే ఇంకెవరి ద్వారానో ప్రపంచంలోకి అందజేయబడుతుంది. ఇది నా భవిష్యవాణిగా నోట్ చేసుకోండి. పేర్లు ఈ పేర్లు ఉండక్కర్లే, పేర్లు మారతాయి, కానీ మీరు చూస్తే అర్థమవుతుంది. ఏవేంటి ప్రపంచానికి అందజేయబోతున్నాం? మంత్ర విజ్ఞానము, సేవా విజ్ఞానము, ప్రార్థన ప్రతిస్పందన విజ్ఞానము, అంతఃకరణ విజ్ఞానము. ఈ నాలుగు నేర్చుకోవటానికి ప్రకృతిలో మహాలక్ష్మి అనేటటువంటి శక్తి చాలా అవసరం. పరిపాలన శక్తిని మహాలక్ష్మి శక్తి అంటాం, డబ్బుని మహాలక్ష్మి అనం మనం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మహాలక్ష్మి ఎవరు అంటే మహావిష్ణువు యొక్క శక్తి. మహాలక్ష్మి ఎవరు అంటే మహావిష్ణువు యొక్క శక్తి. మళ్ళీ చెప్పేదా, అర్థమైపోయిందా? మీకు అర్థమవులే, నేను చెప్తాను చూడండి, ఎక్కడ అర్థమవలేదు మీకు. మహాలక్ష్మి మహావిష్ణువు యొక్క శక్తి, అదేనా అన్నాను నేను. మరి లక్ష్మి ఎవరు, విష్ణువు ఎవరు, కలిసి లేదా? మీరే నేను చెప్పింది అర్థమైందా? మహాలక్ష్మి యొక్క శక్తి ఎవరు ఉపయోగించుకుంటారు? మహావిష్ణువు ఉపయోగించుకుంటాడు. మరి లక్ష్మి విష్ణువు ఏం తగ్గింది అక్కడ? మహా అనేటటువంటి పదం తగ్గింది. తేడా అర్థమైందా మీకు? నేను ఇక్కడ దీక్ష ఇవ్వబోతోంది మహాలక్ష్మి దీక్ష, లక్ష్మీ దీక్ష కాదు, మహావిష్ణువు యొక్క శక్తి యొక్క దీక్ష నేను మీకు ఇవ్వబోతున్నాను. విష్ణువు యొక్క శక్తి లక్ష్మి యొక్క దీక్ష కాదు. ఈ తేడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక దీక్ష ఇచ్చేస్తాను నేను. లక్ష్మి మహాలక్ష్మికి, మహావిష్ణువుకి విష్ణువుకి తేడా ఏంటి అంటే, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? కుటుంబాన్ని చూసుకోవటం. తండ్రి ఏమో దానికి కావాల్సిన, ఇప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు వనరులు ఇస్తున్నారు అనుకోండి, కానీ కొంచెం ఆ పేర్లు వెనకాతలు చెప్తే తండ్రి ఏం చేస్తాడు? వనరులను సమకూరుస్తాడు. లక్ష్మి ఏం చేస్తుంది? భార్య ఆ వనరుల్ని ఉపయోగించుకుంటుంది కదా. కుటుంబానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి ఈ శక్తులను విష్ణువు లక్ష్మి అంటాం. ఎప్పుడైతే అది సమాజానికి ఉపయోగపడుతుందో అంటే చీఫ్ మినిస్టర్, ఇంట్లో పేరెంట్ కాదు, చీఫ్ మినిస్టర్, అతని యొక్క వనరులు దేనికి ఉపయోగపడతాయి? స్టేట్ మొత్తానికి ఉపయోగపడతాయి కదా. ఇది మహా తేడా అర్థమైందా? వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి టెక్నాలజీ యొక్క సౌండ్, మంత్ర విజ్ఞానం యొక్క సౌండ్ లక్ష్మి. మహాలక్ష్మి అంటే కుటుంబంతో పాటు ఎవరికి ఉపయోగపడుతుంది? మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. ఈనాడు వనరులకి ఏమీ కుదవలేదు. యు ఆస్క్ ఎనీ ఎకానమీ, ప్రపంచంలో కావలసినంత వనరులు ఉన్నాయి. ఏం లేదు అంటే మహాలక్ష్మి లేదు. సమాజానికి దాన్ని ఉపయోగపడేటట్టు చేయగలిగేటటువంటి లీడర్స్ లేరు. ఆ విధమైనటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి వ్యక్తులు లేరు. ఆ వ్యక్తులను మీ యొక్క ఈ 5 నెలల సాధన తయారు చేస్తుంది. మీరు ఈ సాధన మొదలెట్టిన తర్వాత ప్రతి నెల పేపర్లో మార్పు చూసుకోండి. ఎటువంటి వ్యక్తులు తయారవుతారు చెప్తున్నాను నేను. ఎలాంటి వ్యక్తులు తయారవుతారు? జర్మనీలో కొన్ని కోట్ల లీటర్ల పాలు భూమిలో పారబోసేస్తున్నారు. కొన్ని కోట్ల లీటర్ల పాలు. ఇథియోపియా ఆఫ్రికాలో ఏమవుతుంది? అనేక మంది తిండి లేక చస్తున్నారు ఆకలితో. సమన్వయం లేదు, మహాలక్ష్మి లేదు, వనరులు ఉన్నాయి, కోట్లాది కోట్ల లీటర్ల పాలు ఉంది, కానీ ఆ పాలు ఎందుకు వెళ్ళదు? ఎకానమీ దెబ్బతింటుంది. ఎకానమీయా ముఖ్యము, మనిషి బతకటం ముఖ్యమా? ఎవరికి ఏమీ పట్టడం లే. మంత్ర విజ్ఞానము ఈ మార్పుని ఖచ్చితంగా సాధిస్తుంది. ఈ మార్పు రాబోతుంది. రష్యాలో అమెరికాలో కావలసినంత స్థలాలు ఉన్నాయి. చైనాలో ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈ పిచ్చి పిచ్చి మనం గీసిన గీతలు లేకపోతే ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళి ఉచి జీవించవచ్చు అవుతే నో ప్రాబ్లం, కావలసినంత ప్లేస్ ఉంది. భావం అర్థమవుతుందా నేను చెప్పింది మహాలక్ష్మి అంటే ఏంటో? దానికి మీ సహాయ సహకారాలు హిమాలయాలలో ఉన్నటువంటి ఋషులు అర్థిస్తున్నారు. ఈనాడు మీరు తీసుకుపోయేటటువంటి దీక్ష కేవలము మీ కొరకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఎన్నాళ్ల వరకు? 400 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. మళ్లీ ఇటువంటి రోజు రాదు. అందుకని ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి ఈ దీక్షను లక్ష్మీ గణపతి మంత్రము అంటాం. నిటారుగా కూర్చోండి,
పద్మాసనంలో కూర్చోండి.
స్ట్రైట్గా కూర్చోండి. మీకు ఒక బోనస్ ఇచ్చాను కదా, ఏంటి బోనస్? మీరు గురు పూర్ణిమ వరకు గురువులు. ఇప్పుడే ఎవరో ఒకళ్ళు అన్నారు ఒక బోనస్ సరిపోదండి, ఆ కంపెనీ వాళ్ళు ఎక్కువ బోనస్లు ఇస్తున్నారు కదా అని. అంతే, ఇప్పుడు రెండో బోనస్ మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఏ కోరిక కోరుకుంటే 6 నెలల లోపల ఆ కోరిక తీరిపోతుంది. అమ్మాయి పెళ్లి కావచ్చు, అబ్బాయి ఉద్యోగం కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, కోర్టులో కేసులు కావచ్చు, మీ ఇష్టం, మీకేం సమస్యలున్నా. కానీ కండిషన్ ఏంటి? పద్మాసనంలో కూర్చోవాలి. మేము కూర్చోలేం మాస్టర్, నేర్చుకోండి. అంతే తప్ప మీరు పద్మాసనంలో కూర్చోకుండా నా కోరిక తీరిపోవాలి మాస్టారు అంటే కుదరదు. చాలా ఆ సైన్స్ అర్థం చేసుకోండి. కలెక్టర్ అయిన వాడు ఒక కుర్చీలో కూర్చుంటాడు. ఆ కుర్చీని ఏమంటాం? కలెక్టర్ యొక్క ఆసనం. ప్రిన్సిపాల్ అయిన వాడు ఎక్కడ కూర్చుంటాడు? ప్రిన్సిపాల్ ఆసనంలో కూర్చుంటాడు. భావం అర్థమైంది కదా? అంటే నువ్వు చదివేటటువంటి చదువు, నీ ఉద్యోగ ప్రయత్నాలు అన్ని దేనికోసం? ఆసనం కోసం. అవునా? మీరు డైరెక్టర్ ఆసనంలో కూర్చుంటారో, ప్రొడ్యూసర్ ఆసనంలో కూర్చుంటారో, హీరో ఆసనంలో కూర్చుంటారో. భావం అర్థమైందా? మీరు ఏ విద్య నేర్చుకున్నా అది ఒక సర్వీస్ చేయటానికి, అంటే ఉద్యోగం చేయటానికి ఒక ఆసనంలో కూర్చోటానికి. కానీ ఈ ఉద్యోగాలు, ఈ ఆసనాలు మనం ఏర్పరచుకున్నాం. ఈ ఆసనాలు ప్రకృతి ఏర్పరిచింది. విష్ణువు యొక్క శక్తి కావాలి అంటే గరుడాసనంలో కూర్చోవాలి. అందుకని విష్ణువు యొక్క వాహనం ఏమంటాం మనం? గరుడు అంటాం. అంటే గరుడాసనంలో కూర్చుంటే విష్ణువు యొక్క శక్తి వస్తుంది. మరి లక్ష్మీదేవి కావాలిగా, లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది? పద్మాసనంలో, పద్మం మీద కూర్చుంటుంది. అంతేత మనం మహాలక్ష్మి సాధన చేయాలి అంటే ఏం చేయాలి? పద్మాసనంలో తప్పదమ్మా కూర్చోవలసిందే. నేర్చుకోండి, ప్రాక్టీస్ వల్ల అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. స్ట్రైట్ గా కూర్చోండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయం. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎలాంటి అర్జునుడికి? ఇంద్రుడి అర్ధసింహాసనం సంపాదించుకున్నటువంటి అర్జునుడికి, ఊర్వశిని చూసి చలించకుండా అమ్మా అనగలిగేటటువంటి అర్జునుడికి, శివుడితో యుద్ధము చేసి పాశుపతాస్త్రం సంపాదించుకున్నటువంటి అర్జునుడికి ఇది చెప్తున్నాడు భగవద్గీతలో. సమంకాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర. నువ్వు ఇలా కూర్చుంటే, స్ట్రైట్ గా కూర్చుంటే ఏం జరుగుతుంది? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇలా కూర్చుంటే యం లబ్ధ్వా, నీకు ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసా ఓ అర్జున? మన్యతే నాధికం తరహ, ఇంతకంటే గొప్పదైనటువంటి కోరిక నాకు తీరదు. అంటే అర్థం ఏంటి? గొప్ప 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 కోరికలు కూడా తీరిపోతాయి. శ్రీకృష్ణ అర్జునంతో చెప్పింది ఇలా కూర్చుంటే. మరి మీకు కోరికలు అవుతాయి ఉన్నాయి కానీ కూర్చోరు, అంటే కోరిక ఉన్నట్ట లేనట్ట అని, అది నాకు పెద్ద డౌట్. ఒక పక్క ఏమంటారు నాతో చాలా మంది పిల్లలు, మాస్టరు మాకు చదువుకోవాలని ఉంది. ఏంటి అంటే, చదవలేకపోతున్నాను. అసలు కూర్చోలేకపోతున్నానండి 2 నిమిషాలు కూడా. కానీ ఈ ఫీల్డ్ లో, ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్ లో నేను సుమారు 25 సంవత్సరాలు బట్టి ఉన్నా. ఒక్కడు నా దగ్గరికి వచ్చి, మాస్టర్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను, ఏంటో కూర్చోలేకపోతున్నానండి సినిమాలో అడుగుతున్నాడా ఆవిడైనా? ఒక్కడు అడగలే ఇంతవరకు. నాకు అర్థం కాని ఏంటంటే, నువ్వు సినిమాలో 3 గంటలు కూర్చోగలుగుతున్నావు, టీవీ ముందు 3 గంటలు కూర్చోగలుగుతున్నావు, వన్ డే క్రికెట్ మ్యాచ్ వస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోగలుగుతున్నావు కదలకుండా. చదువుకోవాలి అనేసరికల్లా అంటే అర్థం ఏంటి? నీకు చదువుకోవాలని లేదు, స్పష్టంగా అర్థం చేసుకోండి. అది ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి చెయ్యాలని ఉంది, చేయలేకపోతున్నాను అనకండి. నీకే ఆన్సర్ ఉంది. మీరు చేయలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి? కోరిక లేదు. అంతేత పద్మాసనంలో కూర్చోలేకపోతున్నాము అంటే అర్థం ఏంటి? కానీ కష్టమే, ఒప్పుకుంటాను నేను. అంచేత మన కార్యకర్తలు వాళ్ళు దీని తర్వాత వదిలేయకండి. ఇది దీన్ని మీరు ఒక పట్టుదలగా సాధించండి. నవంబర్ 25వ తారీఖు వరకు మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. కానీ బోనస్ ఏమిచ్చానో అర్థమైందా? మీకు ఏ కోరిక ఉన్నా కూడా ఇలా కూర్చోండి, కూర్చోండి అంతే. తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ 20 నిమిషాల పాటు మీ కోరికలు తీరిపోతాయి, గ్యారంటీగా తీరిపోతాయి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, కూర్చుంటే తీరిపోతుందా మాస్టర్? నువ్వు యూనివర్సిటీలో చదువుకుంటున్నావు, విద్య ఎలా వస్తుంది నీకు? కూర్చుంటే వస్తుందా లేకపోతే పరిగెడుతూ ఉంటే వస్తుందా? కూర్చుంటావు కదా, పరిగెడుతూ ఉంటావా స్కూల్కి వెళ్ళి? కాదు కదా, కూర్చుంటావు అంతే. ఎంత స్థిరంగా కూర్చుని బాడీతో పాటు మైండ్ కూడా ఉంటుందో అంత తొందరగా మీకు ఆ విద్య వస్తుంది కదా. అనేక మంది తపస్సు చేశారు అంటాం. తపస్సు చేశారంటే వాళ్ళు ఏం చేశారు? కూర్చున్నారు. వాడు ఏ దేవతను సాక్షాత్కరింపచేయాలి అనుకుంటున్నాడో ఆ దేవత సాక్షాత్కరింపబడేంత వరకు కూర్చున్నాడు. గడియారం చూస్తూ కూర్చోలేదు, మాస్టర్ 20 నిమిషాలు కూర్చోమన్నారు, ఎప్పుడు 20 నిమిషాలు అవుతుందిరా అని కూర్చోలేవాళ్ళు. ఎంతవరకు కూర్చోవాలి? నీ ఓపిక, కానీ లక్ష్య సిద్ధి వరకు. అమ్మాయి పెళ్లి కావాలి, కూర్చోండి పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట, చూడండి అవుతుందా అవ్వదు. గ్యారంటీగా అవుతుంది, 6 నెలల లోపల అవుతుంది. ఏ కోరికైనా 6 నెలలు దాటింది, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే. ఒకవేళ వాళ్ళ కోరిక తీరలేదనుకోండి, నా దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, తీరలేదండి, మీరు కారణం చెప్పగలరా ఎందుకు వాళ్ళ కోరిక తీరలేదు? కూర్చోలేదు. కాలేజీకి వెళ్లకుండా చదువు ఎలా వస్తుంది? రెగ్యులర్గా వెళ్ళాలి కదా. అంచేత ప్రయత్నించండి పద్మాసనంలో కూర్చోటానికి, అన్ని కోరికలు తీరిపోతాయి. కానీ ఇప్పుడు మనం చేసేటటువంటిది ఒక విశేషమైనటువంటి మంత్రము. ఆ మంత్రాన్ని నేను చెప్తూ ఉంటాను, మీరు వినండి. ఇంచేత మంత్రానికి 2 లక్షణాలు కావాలి, ఒకటి శృతి, ఇంకోటి స్మృతి. శృతి అంటే వింటాం, విన్నది గుర్తుంచుకోవడం. గుర్తుంచుకోలేం కనుక మనం ఇప్పుడు, మీకు పుస్తకాలు ఉన్నాయి మంత్రం ఇచ్చింది, కానీ మంత్రాన్ని వినండి. 9 సార్లు నేను చెప్తాను, నేను 9 సార్లు చాలా ఏకాగ్రతతో రిసీవ్ చేసుకోండి, పీల్చండి. బ్లాటింగ్ పేపర్ ఎలా పీలుస్తుందో అలాగే ఈ మంత్ర తరంగాలని పీల్చుకోండి. మీరు మీ ఎబిలిటీ అది, ఎంత పీల్చుకోగలిగితే అంత మంచిది. మీకు కళ్ళు మూసేసుకోండి, నాతో పాటు ఒక్కొక్క బిట్టి చెప్తూ ఉంటాను, చెప్పండి. అసలైన మానసిక స్థితి అంటే స్వీకరించేటటువంటి మానసిక స్థితి. పీల్చేసుకోండి మొత్తం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీ క్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీ క్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం క్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ.
అలాగే కళ్ళు మూసి కూర్చోండి, మంత్రాన్ని మీ స్మృతిలోకి దిగనివ్వండి, కదలదు. మెల్లిగా కళ్ళు తెరిచేయండి.
మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక్క నిమిషం, ఇక్కడ ఆధ్యాత్మికత అంటే తెలుసా మీకేంటో? భగవంతుడిలో లీనమైపోవటం, ముక్తి చెందటం. ఇంకా ఆధ్యాత్మికత అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈనాడు మనం పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నటువంటి శబ్దము ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే భగవంతుడితో సంబంధించింది కాదు. ఆధ్యాత్మికత అంటే ద ఎబిలిటీ టు లివ్, జీవించేటటువంటి కళ. అది అర్థం చేసుకోండి. సరే, నాతో పాటు ఒకసారి చెప్పండి, ఆధ్యాత్మికత అంటే జీవించే కళ. అది గుర్తుంచుకోండి ఎప్పుడు. ఆధ్యాత్మికత అంటే దేవుడు, మంత్రాలు, యజ్ఞాలు, అది గుర్తు రాకూడదు మీకు. ఆధ్యాత్మికత అంటే మీకు ఏం గుర్తు రావాలి? జీవించేటటువంటి కళ, హౌ టు లివ్. ఈనాడు మనం జీవించేటటువంటి కళ మర్చిపోయాం. ఏదైనాంటే ఆత్మహత్య చేసేసుకుంటాం అంటారు, పేపర్లంతా అంతే కదా, లేకపోతే ఇంకొంటి చంపేస్తానంటాడు. కారణం ఏంటి? మీకు భయపడాలి. మీరు అసలు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి సమాజంలో, ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతున్నాం? ఒక చిన్న సమస్య వస్తే ఆత్మహత్య చేసేసుకుంటా, ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేస్తావు? చంపేస్తా. రెండే, నేనైనా చస్తా లేకపోతే నిన్నైనా చంపేస్తా. దట్ ఈస్ నాట్ లివింగ్. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. చేత ఆధ్యాత్మికత అంటే ఒకటి గుర్తుంచుకోండి, హౌ టు లివ్. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను చావను, ముందుకేసేయాలన్నమాట. దేనికి ముందుకేయాలి? నేను చావను. నువ్వు నన్ను చంపటానికి ట్రై చేయి, నువ్వు నన్ను చంపలేవు. మరి అది సంభవమైనా మాస్టారు ఎవరైనా చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను చావకుండా ఉండగలనా? మరి ప్రహ్లాద చరిత్ర ఏం చెప్తోంది మీకు? 5 ఏళ్ల పిల్లవాడు, 3 లోకాలను జయించినటువంటి తండ్రి ఏం చేయటానికి ట్రై చేశాడు? చంపటానికి ట్రై చేశాడు. చివరికి ఏం జరిగింది? వాడిపోయాడు. ప్రహ్లాదుడికి ఏం కాదే. పాయింట్ అర్థమవుతుందా? దట్ ఈజ్ అవర్ కల్చర్. ఆ భారతీయ సంస్కృతిని మర్చిపోయాం మనం. అసలు ఏదైనా వచ్చేస్తే చంపుతాను, చస్తాను, కాదు నేను ఏది చెయ్యను. మరి నువ్వేం చేయాలి? వాడికి అప్పచెప్పటం నేర్చుకోండి, భగవత్ శక్తిని దింపటం నేర్చుకోండి. ప్రహ్లాదుడి యొక్క శక్తి ఏంటి? భగవత్ శక్తి కదా. ఏనుగులతో తొక్కించినా చావలేదు, నిప్పులో వేసినా చావలేదు, కాలకూట విషాలు ఇచ్చినా చావలేదు, కొండల మీదకి ఎక్కించి కిందకి దొల్లించినా చావలేదు. నేను చచ్చిపోవాలి అనుకుంటే తప్ప ఎవడు చావడు. అది మన ఋషులు ఇచ్చినటువంటి మ్యాజిక్. కానీ మనము ఈనాడు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం అంటే, 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లవాడిని కూడా ముసలాడు అంటాం మనం. మీరు అంటారా? అందరా 1 ఇయర్ ఓల్డ్ అంటే 1 సంవత్సరం ముసలాడు అని అర్థం ఇంగ్లీష్లో. నాకు తెలియదు మరి మీ అర్థం ఏంటో. నాకు అర్థమైంది ఏంటి అంటే 1 ఇయర్ ఓల్డ్ అంటే అర్థం ఏంటి? వాడు అయిపోయాడయ్యా 1 సంవత్సరం ముసలాడు. ఆ దాన్ని మనం పుట్టినరోజు పండుగ గొప్పగా జరిపించుకునేటటువంటి ఆనవాయితీ మీరు బ్రేక్ చేయాలి. దీపాలు ఆర్పటం కాదు. ఏం చేయాలి మనం? అది యజ్ఞ ప్రక్రియ. చాలా మంది మాస్టారు సరే మీరు చెప్పినట్టు మేము యజ్ఞ ప్రక్రియ చేస్తామని చెప్పి ఏం చేస్తారో తెలుస్తా, నా దగ్గరికి అంతా అయిపోయి కేక్ తీసుకొస్తారు అని నన్ను ఊదమంటారు. మళ్ళా సంస్కారం అమ్మా, బుర్రలు లేవు. ఏం చెప్తున్నామో అర్థం చేసుకోండి. యు ఆర్ నాట్ 1 ఇయర్ ఓల్డ్, యు విల్ బి 100 ఇయర్స్ యంగ్. మీ ఆలోచన విధానం అలా ఉండాలి. 1 ఇయర్ ఓల్డ్ కాదు, 100 ఇయర్స్ వచ్చినాయంటే ఆయన యంగ్. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడి వయసు 125 సంవత్సరాలు, అర్జునుడి వయసు 84 సంవత్సరాలు. అంటే వారు యంగ్. అంచేత ఈ పుట్టినరోజు ఫంక్షన్స్ సామూహికంగా జరుపుకోండి, ఒంటరిగా జరుపుకోకండి, ఇళ్లలో జరుపుకోకండి. చిచ్చి పార్టీలని మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు కదా, ఇక్కడ పిలిచి నేర్చుకోండి జీవించటం ఎలాగో. ప్రహ్లాదుడు లాగా జీవించటం, హిరణ్య కశిపుడు లాంటి వ్యక్తి చంపేయడానికి ప్రయత్నించినా హిరణ్య కశిపుడు చావాలి తప్ప మనం చావకూడదు. దట్ ఈజ్ అవర్ కల్చర్. ఆ కల్చర్ ని మనం పునరుద్ధరించుకుంటూ
ఒక్కసారి ఈ బొమ్మని చూడండి. ఈ బొమ్మ అందరి దగ్గర ఉందా? లేకపోతే తీసుకోండి, అక్కడ అవైలబుల్. సరే,
ఒక బోనస్ ఏమి ఇచ్చాను మీకు, గురు పూర్ణిమ వరకు మీరు గురువులే, దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఒక కార్డ్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుంది అంటే ఏం చేయండి మీరు?
తొందరగా వాడాలి. అంతేత మీకు 15 రోజులే టైం గురువులుగా ఉండటానికి. అంతేత ఈ 15 రోజుల్లో ఏం చేయాలి మీరు? ఎంత మందికి చెప్పగలిగితే అంతమందికి ఈ మంత్రాన్ని చెప్పండి.
ఏ టైంలో చెప్పాలి? సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలు. ఆ టైమింగ్ ఉన్నటువంటి పుస్తకం ఉంది ఇక్కడ, లేకపోతే దాన్ని చూసి నోట్ చేసేసుకోండి. ఆ టైంలోనే దీక్ష ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. మరి ఆ టైంలో ఇవ్వలేకపోతే మాస్టారు పొద్దున్న 8:30-9 గంటలకి టిఫిన్ తింటే మంచిది. తినలేకపోతే ఏం చేయాలి? వీలైనప్పుడు తినండి. అంచేత ఆ టైం అప్పుడు దీక్ష ఇవ్వలేకపోతే ఏం చేయాలి? వీలైనప్పుడు ఇవ్వండి, కానీ ఆ టైం ఇస్తే మంచిది. క్లియర్? ఈ దీక్షకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటా నియమాలు అంటే, ప్రతిరోజు ఇందాక మీరు ఉచ్చరించినటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లకి తక్కువ కాకుండా జపించాలి. అంటే 108 సార్ల కంటే తక్కువ చేయకూడదు. ఎక్కువ చేయొచ్చా? తెలుసు కదా, 108 సార్లు చేస్తే చాలు మాస్టారు, మహాలక్ష్మి కావాలి. మీ భావం అర్థమవుతుందా? మీ కోరిక ఏంటంటే మహాలక్ష్మి కావాలి. కానీ ఎక్కువ సార్లు మంత్రం చేయమంటే వద్దు. ఇంతట మీరు కళ్ళు మూసుకుని ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా అండి. నేను మాలలో జపం చేస్తాను. నేను గట్టిగా అనండి, జపం చేస్తాను గట్టిగా అనండి. ఎన్ని మాలలో మీరు మనస్సులో అనుకోండి. ఒక మాల మస్ట్, కానీ దీక్షగా మీరే నిర్ణయించుకోండి. ఒక మాల చేస్తారు, 3 మాలలు చేస్తారు, 5, అంత ఆడ్ నెంబర్స్ లో ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఆడ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 1, 3, 5, 7, 9. 5 లెవెల్స్ గట్టిగా అనండి. నేను మనసులో అనుకోండి, జపం చేస్తాను అన్నారా? మనసులో అనుకున్నారు కదా, మోసం చేస్తున్నారా నన్ను? దానికి చెప్పకాలే, మీరు ఎంత చేస్తున్నారు? నేను జపం చేస్తాను. అక్కడి నుంచి ఎవరు ఏం మాట్లాడుతున్నాయా వాళ్ళకి? వినిపిస్తుందా అందరికీ? బ్యాక్ బెంచెస్ వినిపిస్తుందా? చెప్పండి గట్టిగా, నేను వినిపించుతాను. ఇంకా గట్టిగా, నేను జపం చేస్తాను. మీరు దీక్ష ఇచ్చే వాళ్ళ చేత కూడా ఇలా అనిపించండి. అదేనా? రెండోది, సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో వీలవుతే 2 సార్లు, లేకపోతే 1 సారి తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఎంతవరకు? 25వ తారీఖు వరకు. ఈ మంత్ర జపం అయినా ఈ దీపం వెలిగించటం అయినా ఎంతవరకు చేయాలి అంటే 25వ తారీఖు వరకు చేయాలి మీరు. దాని తర్వాత ఆపేయచ్చు, ఇష్టం ఉంటే కంటిన్యూ చేయండి, అది మీ ఇష్టం. అది సాయంత్రం అయినా సరే, పొద్దునైనా సరే, వీలవుతే 2 సార్లు. దీని తర్వాతదే కొంచెం మీరు ఆలోచించుకుని ఎలాగో అలా వీలు తీసుకు చేయవలసి ఉంటుంది. అదేంటి అంటే, మీరు ఈ మంత్ర విజ్ఞానంలో మంత్ర జపంతో పాటు యజ్ఞం చేసుకుంటూనే ఉంటాము, కానీ యజ్ఞంతో పాటు తర్పణాలు చేయాలి. తర్పణాలు వదలాలి ఆ మంత్రాది దేవతకి. ఆ మంత్రాది దేవతకి తర్పణాలు పూర్ణిమ నాడే వదలాలి. దానికి ఒక విశేషమైనటువంటి టెక్నిక్ ఉంది కనుక, అది మనం అందరం ఇక్కడ చేయలేం కనుక. విజయవాడ దగ్గర తేలపురంలోని ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మీరు 5 పూర్ణిమలు వస్తాయి. జూలైలో 1 పూర్ణిమ వస్తుంది, ఆగస్టులో 1 పూర్ణిమ వస్తుంది, తర్వాత 5 పూర్ణిమలు వస్తాయి. ఈ ఐదు పూర్ణిమలలో వీలవుతే ఐదు పూర్ణిమలు, లేకపోతే ఏదో ఒక పూర్ణిమ మీరు అక్కడికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ జరిగేటటువంటి ఆ తర్పణ యజ్ఞ హోమాది కార్యక్రమాలలో పాల్గొనుకోవాలి. ఇక్కడ మన కార్యకర్తలు మీకు దానికి తగిన ఇంటిమేషన్ ఇస్తారు. ఆ టైం అప్పుడు మీరందరూ ఒకసారి ఒక పూర్ణిమకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అర్థమైంది కదా? అది ఒక్కటే మీరున్న ప్లేస్ నుంచి కదిలి చేయవలసింది. మిగతాదంతా కూడా మీరున్న చోటే. కొంతమంది నన్ను అడిగారు, మేము చేసేటటువంటి ఉద్యోగాలలో కాస్త టూరింగ్ అది ఉంటుందండి, మరి అలాంటప్పుడు ఈ దీపం వెలిగించుకునే ప్రక్రియకి ఏం చేయాలి? మీరు టూర్లో ఉన్నప్పుడు మీరు ఉన్న చోట దీపం వెలిగించుకోవచ్చు. దీపం వెలిగించుకోవటానికి వీలు లేకపోతే క్యాండిల్ ఆ టైంకి వెలిగించండి. మీరు దాన్ని వెలిగించుకోలేకపోయినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళకి, ఎవరికైనా, మీ స్నేహితులకైనా, బంధువులకైనా, ఎవరికైనా, నేను ఇన్ని రోజుల పాటు నేను ఊళ్ళో ఉండను కనుక నా బదులు మీరు దీపం వెలిగించుకోండి. నియమాలు సింపులే కదా, 108 సార్లు మంత్రజపం పొద్దున్న సాయంత్రం కానీ లేకపోతే ఒక పూట దీపారాధన. దాని తర్వాత ఆహార నియమాలలో సాధ్యమైనంత వరకు ఒక పూట ఆహారం తీసుకుని సాయంత్రం పూట ఫలాహారం చేయండి. మీరు చేసేటటువంటి ఉద్యోగాల వల్ల, మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల తక్కువ ఆహారం తీసుకుంటే కుదరదు అనుకుంటే ఓకే, పాయింట్ అర్థమైందా? కానీ కండిషన్ రెండే, మీ యొక్క ఉద్యోగము లేక ఆహారం హెల్త్ కండిషన్ వల్ల మాత్రమే మీకు ఎగ్జెంప్షన్. కాదండి, ఎలాగో అలాగ నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను, నాకు కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చేయండి, నాలో ఏమీ లేదు. మీరు తీసుకోవాలి నియమాలంతా కూడా. మూడు నియమాలు అర్థమైపోయాయి కదా, ఆహార నియమాలు, దీపం వెలిగించుకోవటం, మంత్ర జపం చేసుకోవటం. దాని తర్వాత ఇంకో బోనస్ అని చెప్పాక, మూడో బోనస్ ఇప్పుడు మీకు ఇచ్చేది ఏంటి అంటే, మన ఆధ్యాత్మికతలో అష్ట సిద్ధులు నవనిధులు అనేటటువంటి మాట మాత్రమే మనం విన్నాం. అష్ట సిద్ధులు అంటే ఏంటో తెలియదు, నవనిధులు అంటే ఏంటో తెలియదు. ఆ అష్ట సిద్ధులు నవనిధులు ఎలా పొందాలో మనకి తెలియదు. ఇందాక నేను ఏం చెప్పాను, పద్మాసనంలో వేసి కూర్చుని ఏం కావాలంటే అది వస్తుందని చెప్పాను కదా, ఇది కూడా మీకు లభిస్తుంది. దీన్ని మీ గణపతి మంత్ర జపం చేస్తున్న చోట ఎదురుకుండా కనుక మీరు పెట్టుకుంటే, ఇందాక నేను 4 సైన్సెస్ చెప్పాను కదా, ఏంటా సైన్సెస్? మొట్టమొదటిది సైన్స్ ఆఫ్ సౌండ్ మంత్ర జపం, అది శంఖం. దాని తర్వాత ఏం చెప్పాను, ద సైన్స్ ఆఫ్ ఇన్వకేషన్ అండ్ ఇవకేషన్, ప్రార్థన ప్రతిస్పందన పద్మము. పద్మం ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడి కిరణాలు పడితే. పాయింట్ అర్థమైందా? ప్రార్థన ప్రతిస్పందన పద్మము. దీని తర్వాత ఏం చెప్పాను, సైన్స్ ఆఫ్ సర్వే, సర్వీస్ ఎలా చేస్తాము అనేటటువంటిది చక్రము. ఒకరోజు చేస్తే సరిపోదు సర్వీస్, రోజు చేయాలి. ఉద్యోగం ఒకరోజు చేస్తానండి, నాకు జీతం ఇచ్చేయాలంటే ఇస్తాడా? కాలచక్రంలో మీరేం చేయాలి, ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళా 2వ రోజు, మళ్ళా 3వ రోజు, అలా ఉద్యోగం చేస్తున్నది ఏం చేయాలి? మీరు చక్రీయ గమనంలో వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. అంతేత ఇదేంటిది, ద సైన్స్ ఆఫ్ సర్వీస్. దీని తర్వాత సైన్స్ ఆఫ్ అంతఃకరణ. ఈ ప్రేరణ అంతా కూడా బయట ఎవడో మొక్కితే కాదు, నీ అంతఃకరణ మొట్టాలి గదా. నీలోంచి రావాలి, నేను ఇది చెయ్యాలి, నేను చదువుకోవాలి, నేను బాగుపడాలి. ఇది 4 సైన్సెస్. వస్తే ఈ 4 సైన్సెస్ వల్ల, ఇటువైపు 2 సైన్సులు ఏమని చెప్పాను, ఇది మంత్ర విజ్ఞానము, సైన్స్ ఆఫ్ ఇన్వకేషన్ అండ్ ఇవకేషన్, ప్రార్థన ప్రతిస్పందన వల్ల మీకు నవనిధులు వస్తాయి. ఇటువైపు ఏముంది, ద సైన్స్ ఆఫ్ సర్వీస్, అంతఃకరణ వల్ల అష్ట సిద్ధులు వస్తాయి. ఇది గుర్తుంచుకోండి. ఇంతట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శంఖం చక్రం గదా పద్మం. కానీ శంఖం చక్రం గదా పద్మం అంటామే తప్ప, వీటిని ఆయుధాలుగా, ఒక విజ్ఞానంగా మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. ప్రతి పూర్ణమి నాడు
నేను ఎక్కడుంటే అక్కడ
నేను ఎక్కడుంటే అక్కడ మూడు రోజుల పాటు క్లాసులు చెప్తాను ఈ సైన్సెస్ మీద. ఈ సైన్స్ ఈ అనాటమీ ఫిజియాలజీ మీద ఆధారపడి ఉన్నది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంచేత మోడర్న్ సైంటిస్ట్ ఈ సిద్ధుల దగ్గరికి వచ్చేసారు వాళ్ళు, కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. ఇంకా మనకి ఈ జ్ఞానం ఉంది, భౌతిక శాస్త్రం యొక్క జ్ఞానం లేదు. అంచేత ఏమవ్వాలి, ఇటు భౌతిక శాస్త్రం యొక్క, ఇటు మన ఋషుల యొక్క, అంటే ఈస్ట్ వెస్ట్ కలయిక అవ్వాలి. దానినే మన మహాత్ములు ఏమని చెప్పారంటే ప్రాక్పశ్చిమాల కలయిక. ఈ ప్రాక్పశ్చిమాల కలయిక కోసమే మన దేశము 2000 సంవత్సరాల వరకు విదేశీ ఆక్రమణకు లోనైంది. అది గురువుల యొక్క సైన్సే. ఈస్ట్ వెస్ట్ కలవాలి అంటే అష్టసిద్ధులు నవనిధులు ఉన్నటువంటి వాడు బయట వాడితో కలవడుగా. అంతేత ఋషులు ఏం చేశారంటే కట్ అన్నారు, కనెక్షన్ కట్. కనెక్షన్ కట్ చేసి ఎప్పుడైతే ముస్లిం ఇంగ్లీష్ ఆక్రమణ వల్ల మన ఈ సైన్స్ని మర్చిపోయాము, ఇప్పుడు అసలు ఆ సైన్స్ నమ్మటానికి మనం ఒప్పుకోవటం లేదు. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయంటే మనం ఒప్పుకోవటం లేదు. అష్టసిద్ధులు నవనిధులు అంటే ఒకే ముక్కలో చెప్తాను నేను, దాని తర్వాత మీరు పూర్ణిమ నాడు జరిగేటటువంటి క్లాసెస్కి వస్తేనే దాని గురించి వివరణ ఉంటుంది. అష్టసిద్ధులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి 8 దిక్కులు. ప్రకృతిలో 8 డైరెక్షన్స్ ఉన్నాయి. ప్రతి డైరెక్షన్ కి ఒక విశేషమైనటువంటి శక్తి ఉందని మర్చిపోయాం మనం. ఇప్పుడిప్పుడే వాస్తు రూపంలో అది బయటకు వస్తుంది. ఈ దిక్కులో ఉంటే మంచిది, ఈ దిక్కులో ఉంటే మంచిది కాదు అంటే ద సైన్స్ ఆఫ్ దిక్కులు అంటే అర్థమైంది కదా వాస్తు అంటే. అదే అష్టసిద్ధులకి ఆధారం. కానీ వాస్తు శాస్త్రం అష్టసిద్ధులు కావు. 8 డైరెక్షన్స్ లో వచ్చేటటువంటి, లేకపోతే దుర్గాదేవి యొక్క 8 చేతులలో ఉన్నటువంటి శక్తులను అష్టసిద్ధులు అంటాం. ఈ అష్టసిద్ధులు 8 దిక్కుల్లో ఉన్నటువంటి అష్టసిద్ధులు నవద్వారే పురే దేహి, 9 ద్వారాలు ఉన్నాయి మన శరీరంలో, ఉపయోగించుకుంటాం. అవి మన శరీరంలో ఉన్నటువంటి నిధులు. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అష్ట దిక్కుల నుంచి వస్తున్నాయి. తమాషా, మీ యొక్క ఇంకొక స్పెషల్ అదృష్టం ఏంటి అంటే మీరు అష్ట ఎక్కడ కూర్చుని ఉన్నారు అంతేత మీకు సిద్ధులు వచ్చినట్టే. కానీ క్లాస్లో జాయిన్ అవుతే డాక్టరీ క్లాస్లో డాక్టర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు అంతేత ఇవాళ ఇనిషియేషన్ అంటే ఏంటి, ఫస్ట్ డే ఉందా కాలేజ్, దీని తర్వాత ఈ క్లాసెస్కి దీనికి ఏ విధంగా మనం ముందుకు వెళ్తాము, ఏమి చేస్తాము అన్నది ఇంకా మీ యొక్క మన కార్యకర్తల యొక్క ఇంటరాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. క్లియర్? ఎవరికైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. ఏంటి వినిపించలేదమ్మా? సాయంత్రం పొద్దున్న వీలు కాకపోతే ఖచ్చితంగా సాయంత్రం చేసుకోవచ్చు. అలా ఏం లేదమ్మా, మీ ఓపిక అన్నానుగా. ఇప్పుడు ఇవంతా కామన్ సెన్స్, మీరేం భయపడక్కర్లే. తినకుండా చేయగలిగితే ఓకే, కానీ 8 నెలలు చేయాలి, 5 నెలలు చేయాలి. మీరు తినకుండా ఉండగలరా? ఒక పూట తినండి, ఒక పూట ట్యూషన్ తినండి. నీరసం అనిపించింది ఒకరోజు తినేయండి, కానీ రోజు నీరసం అనిపిస్తే తప్పు. ఆ వంక అర్థమైందా? ఓకే, హాయిగా తినొచ్చు. సంసద ఈరోజు దీక్ష తీసుకుంటున్నారు కదా, కానీ నీరసం వచ్చేస్తుంది, పడిపోతున్నాను మాస్టర్, అక్కడికో వెళ్ళి సెలైన్ ఎక్కించుకోవడం కంటే ఇక్కడ తినేయడం ఉత్తమం. మీ శారీరక పరిస్థితి అమ్మా, నియమాలు ఏం పెద్దగా లేవు. నియమం 3 ఉన్నాయి. 1, మినిమం 108 సార్లు మంత్రజపం మీరు నవంబర్ 25 వరకు చేసుకోవాలి. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో ఏదో ఒక పూట దీపం వెలిగించుకోవాలి. ఆహార నియమాలు మీ ఇష్టం. ఏదో ఒక పూర్ణిమ నాడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? తేలపురానికి మాత్రం వెళ్ళి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో పూర్తిగా పాల్పంచుకోవాలి. దీన్ని మీ ముందు ఉంచుకుని పద్మాసనం మీద కూర్చుని దీన్ని ఊహించుకుంటూ మీ దగ్గరికి అష్టసిద్ధులు నవనిధులు వస్తున్నాయి అనుకుంటూ ఈ లక్ష్మీ గణపతి మంత్రం చేశారనుకోండి, ఎక్కువ లాభం. జై గురుదేవ్.
విజ్ఞాన్ స్కూల్స్ చైర్మన్ గారు గురువు గారికి పూలమాలంకరణ చేస్తారు. సురేష్ గారు, విజ్ఞాన్ స్కూల్స్ చైర్మన్, ఈ కార్యక్రమానికి న్యూస్ పేపర్ లో స్పాన్సర్ చేసి ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందారైనా, అలాంటి మనిషి మన మధ్యలో ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలకి సర్వీస్ చేస్తూ స్పాన్సర్ చేస్తూ ముందుకు వస్తున్నారు, ఆయన గురువు గారికి పూలంకరణ చేస్తారు. అందరూ దయచేసి కూర్చోండి. పూర్ణాహుతి గాంధీ యజ్ఞం నుండి వెళ్ళద్దు. పూర్ణాహుతి ఉందండి, పూర్ణాహుతి ఉంది. దయచేసి అందరు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండండి. కొద్ది క్షణాలు ఓపిక పట్టండి, కొద్ది క్షణాలు ఓపిక పట్టండి. అలాగే సురేష్ గారు, విజ్ఞాన్ స్కూల్స్ చైర్మన్.